నేను గురించి చాలా గొప్ప గొప్పమైనటువంటి విషయాలు మీకు చెప్పాలని ఉంది. చాలా గొప్ప గొప్పమైనది ఇవాళ నేను చెప్పింది. అనేక మందికి నేను పిల్లలకి ఎప్పుడు చెయ్యలేదు, మొట్టమొదటిసారి చెప్తున్నాను. నా గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాలు నాతో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ నేను చెప్తున్నది మొట్టమొదటిసారి వింటున్నాను. అది మిమ్మల్ని చాలా గొప్ప వాళ్ళని తయారు చేస్తుంది. కానీ తెలియాలి అంటే సిలబస్ కొంచెం చెప్పాలి కదా. ఇంకా మొట్టమొదటి సిలబస్ ఏంటి అంటే మిమ్మల్ని ధ్రువులాగా తయారు చేయాలి. ధ్రువుడు పేరు విన్నారా? మొత్తం ప్రపంచము తన దిశ ఎటు వెళ్ళాలి అని తెలుసుకోవాలి అంటే ఉత్తర దిశ నుంచి చూసుకుంటారు. ధ్రువ నక్షత్రం ఉంది కదా. మా పరమపూజ్య గురుదేవులు నాకు అది నేర్పారు. మిమ్మల్ని చూశాక నాకు అనిపించింది ఆ రహస్యం అందరికీ చెప్పాలి. మీరందరూ కూడా అనేక మందికి ధ్రువులు లాగా తయారు కావాలి. ధ్రువుడంటే ఎక్కడో ఉత్తరంలో ఉండటం కాదు, ఇక్కడ ఏమవ్వాలి మీరు ధ్రువులాగా మారాలి. అంత గొప్పవాళ్ళు అవ్వాలని నా కోరిక. కానీ అది వింటే చాలు, క్లాస్ ఏదైనా వింటే ఏం చేయక్కర్లేదు. వింటే చాలు, వింటున్నప్పుడు మీ బుర్ర ఇంకోటి ఏది వినకూడదు. నేను చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ నేను ప్రపంచంలో చెప్పలేదమ్మాయి. అమెరికాకి వెళ్ళాను, న్యూజిలాండ్కి వెళ్ళాను, నాకు ఇప్పుడు ఈ విషయాలు చెప్పాలని అనిపించలేదు. ఎందుకు చెప్పడం వేస్ట్, ఆవిడ విండు. కానీ ఇక్కడ చూస్తే నాకు అనిపించింది మీకు ఆ దమ్ము ఉన్నది, మీకు ఆ శక్తి ఉంది. కానీ తెలుసుకోవటానికి కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని అందరినీ కూడా ధ్రువుడు లాగా గ్యారంటీగా నేను చెప్తున్నానమ్మా. ఒకవేళ నేను చెప్పింది మీరు నేర్చుకోకపోతే, నేను మొత్తం ఎప్పుడు ఇలా చెప్తున్నాను కదా అని చెప్పడం మార్చేస్తాను. ఇంకా వదలను, ఎందుకు చెప్పకపోతే నీ ముందే చెప్తున్నాను. కానీ విని చేస్తే, వింటే సరిపోదమ్మా, చెయ్యాలి. కానీ ముందు మీకు తెలియాలి కదా ఏం చేయాలి. చిన్నపిల్లల గురించి చెప్పాలి కనుక ఏదో పెద్ద పెద్ద లెక్చర్స్ అది ఇవ్వక్కర్లేదు. ధ్రువుడు ఎంతవాడు? 5 ఏళ్ళ పిల్లవాడు. వాడు తండ్రి ఒడిలో కూర్చుందామని వచ్చాడు, కుదరలే. వాళ్ళ నాన్న వాళ్ళని కుట్టి కిందకి తోస్తాడు. నారదుడు దొరికాడు, చెప్పాడు ఏం చేయాలి. ఇప్పటికీ 20 కోట్ల సంవత్సరాల దట్టు ఉన్నాడు ధ్రువుడు. ఇప్పుడు మన ప్రపంచానికి దిశ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవడు అంటే ధ్రువుడే. ఒక ధ్రువుడే కాదమ్మా, ధ్రువుడు చుట్టూరా సప్త ఋషులు ఉన్నారు. ఇతర దిశలో చూశారు కదా. ఇంకేత ధ్రువుడు సప్త ఋషులు కావాలి అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ వింటం లేదు, వాళ్ళకది వినాలని లేదు. మీరు వింటున్నారు కదా, మరి వాళ్ళు వెళ్ళకపోతే మీరేం చేయాలి? మాట్లాడకుండా నోరు మూయి అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నోరు మూసుకుంటారు. నేను చెప్తే ఎందుకు వింటారు? మీకు ఇష్టం అవుతే వింటారు కదా. వినాలని కదా నేను చెప్తున్నాను. నీ గురించి కదా చెప్తున్నాను. ఇంత కష్ట వినాలి, కనీసం వినైనా ఉంటే ఏమో ఎప్పుడే ధ్రువుడైపోతారు. అయినా మాటలు వినిపిస్తున్నాయి అంటే అసలు నేను వింటున్నాను అన్న మాట కూడా వినిపించటం లేదేమో అటువైపు నుంచి. మన చుట్టుపక్కల వాళ్ళు చూసుకోండి, అమ్మా అది చూస్తారో నేను చెప్పేది వింటారో, వాళ్ళు మాట్లాడుకునేవ్వండి అమ్మా, ఎవరి మాట వాళ్ళు. కానీ మీ దృష్టి ఎక్కడుండాలి? నేను చెప్తోంది జాగ్రత్తగా చూడండి. మామూలు విషయాలు చెప్పటం లేదు, ధ్రువుడు గురించి చెప్తున్నాను నేను. ఈ విషయాలు ఎప్పుడూ ప్రపంచంలో బయటకి ఎవరూ చెప్పలేదు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? ధ్రువుడు గురించి చెప్తున్నాను. కానీ ధ్రువుడు చుట్టూ ఎవరున్నారు? సప్త ఋషులు ఉన్నారు కదా. కానీ అక్కడెక్కడో ధ్రువుడు, అక్కడెక్కడో ఉన్న సప్త ఋషి ఎక్కడో ఉంటే మనకేం లాభంగా? కానీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ ధ్రువుడు ఆ సప్త ఋషి ఇప్పుడు ఈ క్షణంలోనే మీ శరీరంలోనే ఉన్నాడు. అది నేర్చుకోవాలి. ఓ డాక్టర్ చదువుతాడు, చెప్పిన మాట వింటాడు, క్లాస్ వింటాడు, అంతే కదా. మీరు విద్యను నేర్చుకుంటున్నారు, ఎలా వస్తుందిరా మీ విద్య దగ్గరికి? మాట వింటే కదా. ఆ విన్నటువంటి మాట కూర్చుని వింటాడు, చెప్పేవాడు నించును, వాళ్ళ కుర్చీలో కూర్చొని చెప్తాడు. కానీ ఒకే మాట చెప్తూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటారు. ధ్రువుడు గురించి చెప్తున్నాను. మోహం ప్రపంచానికి వాడు ఏ దిశలో ఉండాలి అనుకుంటే, దిశ ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తర దిశ నుంచి వస్తుంది, ధ్రువ నక్షత్రం నుంచి వస్తుంది, సప్త ఋషుల దగ్గర నుంచి వస్తుంది కదా. కానీ ఆ ధ్రువుడు ఆ సప్త ఋషులు నీలోనే ఉంటాడు, నీలో ఉన్నారు సప్త ఋషులు, ధ్రువ నక్షత్రాలు మీ శరీరంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు మీ శరీరంలో? మనకి రెండు చెవులు ఉన్నాయి, కానీ మీరు చెవులు ఉపయోగించుకోవటం రాదు. మీరు వింటున్నారంటే, మీరందరూ నా క్లాస్ వింటున్నారంటే, వింటున్నారు అందులో డౌటే లేదు, వింటున్నారు. కానీ మీ చెవులు పని చేస్తూ ఉంటే మీకు వినిపిస్తుంది కదా. కానీ అసలు చెవు ఎందుకు వినిపిస్తుంది? టీవీ చూసి నొక్కుతారు, కావలసిన ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో వచ్చేస్తాయి. కానీ అసలు టీవీ ఎందుకు పనిచేస్తుంది? కరెంట్ లేకపోతే టీవీ ఏం చేసుకుంటావురా? అలాగే మీ చెవులు వింటున్నాయి, కానీ అది విన్న వినపద మీకు వినిపించటానికి ఏ శక్తి మీకు వినిపించేస్తుంది? టీవీ ఎందువల్ల వినగలుగుతున్నాం నువ్వు? కరెంటు వల్ల కదా. మీ అందరి చెవులు మనం అందరం వింటున్నాం కదా, కానీ దానికి శక్తి ఏంటి? వయసు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక స్పష్టంగా వినిపించవు, కళ్ళు కదిపించవు, చేతులు వినిపించవు, పెంచుతాయి. కళ్ళు అలాగే ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇంతవరకు, కానీ మెల్లిమెల్లిగా ఏ శక్తి వల్ల అయితే నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో అవి పనిచేయటం మానేసాయి. చెప్పింది అర్థమైందా? వాళ్ళెవరో నాకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పటం వాళ్ళు ఏం చేద్దాం, నేను విన్నాను కదమ్మా, విన్నా కదా నేను చెప్పాలి. వాళ్ళు చెప్పింది ఇప్పుడే కదా నీకు చెప్పాను, చెవులు ఎందుకు ఉండాలి? వినాలని కదా, వాళ్ళైనా వినాలి, లేకపోతే వాళ్ళు చెప్పేది వినాలి కదా. ప్లస్ వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా చాలా ముఖ్యమైన. మీరేం గాభరా పడకండమ్మా, ఇవంతా నేర్చుకునే విధానాలే. మీరేదో నేను పంపిస్తున్నాను వాళ్ళని, కరెక్ట్, వాళ్ళకున్న ఎబిలిటీ అది, వీళ్ళందరి మాటలు అది. కానీ దేని గురించి చెప్తున్నాను అర్థమైంది కదా, మనకి రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, మొత్తం ఎన్నయ్యి నాలుగు, రెండు నాసికలు ఉన్నాయి, మొత్తం ఎన్నయ్యి ఆరు, అది కాక నోరు, మొత్తం ఎన్నయ్యి ఏడు, సప్త ఋషులు. మీకు అదే తెలియదు, ఇది ఎవరు చెప్పటం లేదు ఎవరికి. అందుకే నేను చెప్పాను, ఈ రహస్యం ఎప్పుడు చెప్పలేదు నేను బయటికి. నాలో ఉన్నటువంటి క్లాసెస్కి కూడా తెలియదు వీటి గురించి. కానీ మిమ్మల్ని చూస్తే నాకు అనిపించింది, మా పిల్లలకి ఇది చెప్పగలిగితే చాలు, ప్రపంచం అంతా వింటారు ఈ విషయం. ప్రపంచంలో కూడా ఎవరికి తెలియదమ్మ. నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ దగ్గర నేను అమెరికాలో చెప్పాను, మిగతా విషయాలు ఈ విషయాలు ఎప్పుడు నేను చెప్పలేదు. వాళ్ళకి చెప్పినా అర్థం అవుతుంది కూడా, మీకైతే చెప్పేసరికి అర్థమైపోయింది ఖచ్చితంగా. మీకు సప్త ఋషులు ఉన్నాయి బయట, మనకి ఏడు సప్త ఋషులు ఉన్నాయి, రెండు చెవులు, రెండు కన్ను, రెండు నాలికలు, నాసిక. ఇది క్లియర్గా అర్థమైంది కదమ్మా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ప్రపంచంలో చెప్పే వాళ్ళకి ఎవరికి తెలియదు. మనందరికీ సప్త ఋషులు ఉన్నాయి. ఋషు అంటే ఏంటో తెలుసా? ఋషి అంటే ఎవడు? మంచివాడు. ఋషి అంటే నీకు తెలుసు కదా, వాళ్ళు ఎవరైనా ఏం చేయడు, ఏదైనా చేయగలిగితే మంచి పని చెప్తాడు, సత్త వింటాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మీకు ఈ ఏడు సత్త ఋషులు మీరు ఉపయోగించుకోగలిగితే మీరు కూడా ఋషుల్లాగా మొత్తం ప్రపంచానికి శక్తి ఇవ్వగలరు. కానీ ఇది ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, కొన్ని ఫార్ములాలు ఉన్నాయి కదా, అది ఆయన చెప్పేశారు మీకు. ప్రతిరోజు పొద్దున్నే లేవండి, నిద్ర లేవగానే ఏం చేయాలి? చేతుల్ని, ఎందుకు రా చేతుల్ని చూడటం? మీకు ఎప్పుడైనా అర్థమైందా చేతుల్ని ఎందుకు చేయాలి? ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలి అనేటప్పుడు మొట్టమొదటి ఎంత చేస్తారు కాబట్టి తెలుసా మీకు, చేతులు కడుక్కుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడు లేకుండా మామూలుగా ఆపరేషన్ చేయడం అంటే ఆపరేషన్ ఎంత బాగా చేసినా చస్తాడు వాడు, ఇన్ఫెక్షన్ వచ్చి. ఎప్పుడు ఆపరేషన్ చేయాలైనా మొట్టమొదటి పని ఏం చేయాలి? డాక్టర్ చేతులు కరెక్ట్గా ఉండాలి, అది డాక్టర్ చేసే పని. మరి మీ పనులకు నిజంగా పవిత్రమైనటువంటి పని మీరు చేయాలనుకుంటే ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నేను మంచి వాడుగా జీవిస్తాను, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా జీవిస్తాను అని తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఏం జరగాలిరా, మీ చేతులు కరెక్ట్గా ఉండాలి. అక్కర్లేదు అనుకుంటే వదులుకో, మీ ఇష్టం అది. కానీ నేను మిమ్మల్ని ఎందుకోసం ఈ రహస్యం చెప్తున్నాను, అందరికీ చెప్తాను కదా, ఎప్పుడు చెప్పలేదు ఈ విషయాలన్నీ కూడా. ఎప్పుడు మీరు వినండి కావాలంటే, మా వాళ్ళు అందరూ ఎప్పుడో ప్రపంచం అంతా చెప్పాను నేను ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు. కానీ మీ వాతావరణం చూస్తే నాకు అనిపించింది మీలో ఒక శక్తి ఉంది. చిన్నప్పుడు ఎవడు తెలియదులే వాడు గొప్పవాడని, టీచర్స్ తెలుసు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏమవుతారు, నాకు తెలుసు మీరు ఏమవుతారు. అందుకే శాంతంగా వింటున్నా, శాంతంగా వినండి అని చెప్తున్నది నా కోసం కాదు, నీ కోసం. చేతులు చాలా శుభ్రంగా ఉండాలి, దానికని చెప్పారు కదా, అది చాలా ముఖ్యమైన సాధన కాదమ్మా. మిమ్మల్ని ఎంత గొప్ప విషయం అడుగుతున్నాను నేను, మామూలు విషయాలు అడగటంలే, మరి ప్రతిరోజు నేను చేసుకోవాల్సింది అదే అడిగారు ఆయన. ఇంకా మళ్ళీ నేను శ్లోకాలు అవి చెప్పక్కర్లే, మీరు అందరూ ఉపయోగించాలి. రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కులు, ఒక నోరు, మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవటం తెలిసిందిరా? ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది, ఏదో పాటలు వినాలని అనిపిస్తుంది, అది మీ చెవిలోకి వెళ్తూ ఉంటే నీకేం అవుతుంది? అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఆ శక్తి మీకుంది? లేకపోతే ఈ క్లాస్ సైంటిస్ట్ నేను, నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు వాళ్ళతో విని పనిచేసినటువంటి వ్యక్తి నేను. సరే నాకు తెలుసు ఏం జరుగుతుందో, మీరేం అవుతారు. అందుకే విషయాలు చెప్తున్నారు, రెండు చెవులు కరెక్ట్గా ఉండండి, ఏది పడితేనే మాట్లాడకండి. మీలో గోలా కూడా మాట్లాడేది ఏదో మంచిది మాట్లాడండి, ఏదో పనికిరాని మాట్లాడి వింటే వినుకో. నేనే కాదంటే, కానీ ఋషులు అవ్వాలి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అవుతావు అంటే మొట్టమొదటి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు వినకండి. పక్కవాడు చెప్తున్నా జాగ్రత్తగా వినండి, చెయ్యండి. కళ్ళు చెప్పింది అర్థమైంది కదా మీకు, చూడవలసింది చూడకుండా వెళ్తూ ఉంటే రాయంటే కనిపిస్తే పడతాం, దారి చూడాల్సిందే. కానీ దృష్టి దేనికి వాడాలి? ఇప్పుడు పవిత్రమైనటువంటి కళ్ళు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ముక్కు అసలు మీకు తెలియదు అసలు ముక్కు ఎంత గొప్పదో. మొత్తం మీద జీవించి ఉండటానికి ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పనిచేసేది మిగతాది ఉన్నా లేకపోయినా కరెక్ట్గా పనిచేయాల్సింది మీ ముక్కే. శ్వాస ఆగితే ఫినిష్, ఇంటికి తీసుకోవడం. అంత అద్భుతమైనటువంటి ముక్కు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా? చెప్పింది ఏంటో చెప్పాను కదా, మనకున్న రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కులు, నోరు, ఋషుల్లాగా కరెక్ట్గా జీవించండి. దానికి కావలసిన రోజు మీరు చేసేటటువంటి సప్త ఋషుల్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది స్వామీజీ స్పష్టంగా చెప్పారు. గుర్తుంచుకోండి, చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా ఇదివరకు విని ఉండకపోతే ఇలా నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవటం అనేది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సప్త ఋషుల గురించి చెప్పాను కదా, కానీ సప్త ఋషులు ఎక్కడున్నారో పైన ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ధ్రువుడు కదా ఎప్పుడు మీకు తెలుసుకోండి ఈ సంగతి, ధ్రువుడు చుట్టూ సప్త ఋషులు తిరుగుతూ ఉంటాయి. మరి మనకు సప్త ఋషులు ఉన్నాయి కదా, మరి సప్త ఋషులు దేని చుట్టూ తిరుగుతున్నాయి? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి అమ్మా, అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎక్కడికైనా ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళి, ఎక్కడికో ఇంకో ఊరికైనా వెళ్ళి మనకి డైరెక్షన్ తెలీదు, చెప్పటానికి ఎవరు స్పష్టంగా చెప్పేవాళ్ళు లేరు, అప్పుడు ఎక్కడ చూస్తారు మీరు? ధ్రువుడు చూస్తుంటారు. ధ్రువుడు లేడు అనుకుంటే పొద్దున్న ధ్రువుడు కనిపించాడు కదా, మరేం చేయాలి? కంపాస్ ఉంటుంది, కంపాస్ కూడా ఎటు చూపిస్తుంది? నార్త్ వైపు చూపిస్తుంది కదా. అంటే మన దృష్టి, మన జీవితం ఇప్పుడు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, మన ధ్రువి ఎక్కడున్నది, ఏ దిశలో ఉన్నది? మీరందరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఏదేదో అనేసుకుంటున్నారు కదా, ఎందుకురా ఎందుకు ఇదంతా వింటున్నాం మనం? గాయత్రి గురించి విన్నామని వచ్చారు మీరు, కరెక్టే కదా. ఓ లక్ష్యం లేదు, దానికోసం కదా ఇక్కడికి రమ్మన్నది. ఇది ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఋషులకు కూడా దీని గురించి తెలియదు. నేను ఇవాళ దాని గురించి చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ధ్రువుడు గురించి చెప్తున్నాను. ఏ ధ్రువుడు గురించి చెప్తున్నాను? మీ ధ్రువుడు. ఆ ధ్రువు రేపు మీ జీవితాలు లేవాలి. మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. జీవితంలో జీవించటం అనేది నాకు ఇక్కడ ఇక్కడ కాదు, జీవితంలో ఎక్కడికి వెళ్తారు నువ్వు? కోటీశ్వరుడువా? ఖచ్చితంగా అవ్వచ్చు, గ్యారంటీ ఇస్తున్నాను. కష్టపడితే అంటే కోటీశ్వరుడు అయిపోయి అధవ పనులు చేస్తూ ఉంటే కోటీశ్వరుడు అవుతాడు ఎవడైనా? సైంటిస్ట్ అవ్వాలి వాడికి, సైంటిస్ట్ అవ్వాలని అందరికీ ఉంటుందిరా, కానీ 10th క్లాస్ పాస్ అవటమే చాలా కష్టం. తప్పెక్కడ? చదవక, చదవక. ధ్రువ కరెక్ట్గా లేదు. ధ్రువ అంటే అర్థమైంది కదా, లక్ష్యం. మీ లక్ష్యం ఏంటి? అదే నేర్చుకోండి. వాళ్ళ మీ ఇష్టం ఏది కావాలంటే అది వస్తుంది మీ జీవితంలో, గ్యారంటీ ఇస్తుందండి. నా జీవితంలో నేను చూశాను, వేలాది మంది జీవితాల్లో నేను చెప్పాను ఇది. ఇదే ఇప్పుడు నేను చెప్తుంది, కానీ ఇలా చెప్పలే. మీరు గాయత్రి చేసుకొని చాలు అనేవాడిని. కానీ మీకు ఇది కూడా చెప్పాను, సప్త ఋషులతో పాటు ఏముండాలన్నాను? ధ్రువత్వము ఉండాలి, మీకు ఒక లక్ష్యము ఉండాలి, ఒక ధ్రువము ఉండాలి. అర్థమైందమ్మా? మరి మీ ధ్రువం ఏంటి? మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అది చూస్తే ఫస్ట్ క్లాస్ అందరికీ గ్యారంటీగా ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే నీకు ఇంకా పైకి వెళ్ళవు. అంచేత మొదటి ధ్రువం ఏంటి? నీ ఎగ్జామినేషన్స్ లో ఖచ్చితంగా చాలా ఎక్కువ మార్కులు కావాలి. దాని గురించి చెప్తున్నాను ఇదంతా. ఎక్కడో ధ్రువుడు గాయత్రి దాని గురించి చెప్పటం లేదమ్మా. దానికి ఆధారం ఇచ్చేసాడు ఆయన. పొద్దున్న నువ్వు చేసుకుంటే వచ్చే లక్ష్యము రాత్రి ఎప్పుడో చదువుకేదానికి చాలా తేడా ఉంది. రాత్రి ఎవడైనా వెళ్తేటటువంటి వాళ్ళని నడిచే అనేటువంటి వాడిని నడుస్తున్న వాడిని చరా అంటాం. రాత్రి అంటే నిశా అంటాం. రాసి నడుస్తూ వెళ్లేవాడిని నిశాచర అంటాం. నిశాచర అంటే నీకు తెలుసా? రాక్షసుడు అని అర్థం. నిశాచర ఇంకా మీరు రాత్రి చదువుతాను రా, 1 గంట వరకు 2 వరకు చదువుతాను రా, చేసుకోరా రాక్షసుడు. నువ్వు రావణాసుడు ఏదైనా మామూలు కూడా? రావణాసుడికి కూడా చాలా కష్టమైంది రా రావణాసుడిని చంపటానికి. చేత మీరు రాక్షసుల్లాగా ఉంటారా దేవత్వంలాగా ఉంటారా బట్టి ఇది నేర్చుకోవాలి. మీ ధ్రువం గురించి చెప్తున్నానమ్మా. ధ్రువత్వం అంటే ఎంతో అర్థమైంది కదా. మీ జీవితాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, దానికి ఎలా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నది విన్నారు. కానీ ఇంకొకటి ఉంది. ధ్రువుడు ముందు ఒక చిన్న పిల్లవాడు, మీకంటే చిన్నవాడు, వాడు 5 ఏళ్లవాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? సప్త ఋషులతో పాటు ఉన్నాడు అక్కడ. మరి మీరెందుకు అవ్వలేదు? మీ జీవితంలో గొప్పవాళ్ళు ఎవరేదా మీరు? మీరు ఆకాశంలో వెళ్ళిపోక్కర్లేదు, ఏదో నక్షత్రం అయిపోతారో అయిపోతే అయిపోండి, అంత గొప్పవాళ్ళు అవ్వచ్చు. కానీ ముందు మీ జీవితంలో చాలా గొప్పతనాన్ని నేర్చుకోవాలి అంటే ఒక విషయం ఉందమ్మా, ఓ ఫార్ములా ఉంది. ఏంటని తెలిసింది మనం జాగ్రత్తగా తెలుసుకుని మన బుద్ధి కనుక దాన్ని పట్టుకోగలిగితే, అంటే మీ బుద్ధి చదువుకున్న దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, తెలిసినదంతా మీ బుద్ధిలో ఉంటే పరీక్షలో దాన్ని జాగ్రత్తగా చేయగలరు, వైభవం ఉంటే నోట్తో చెప్పగలరు, బుద్ధి కరెక్ట్గా ఉండాలి కదా. మరి బుద్ధి ఎలా కరెక్ట్గా చేస్తుందో చెప్పేటటువంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎప్పుడైనా విన్నావా ఏదైనా ఒక సైకాలజిస్ట్ కూడా చేయలేడయ్యా? అది చాలా మంది మనస్సులు ఇప్పుడే ఏడుస్తూ జీవిస్తున్నారు. అమెరికాలో ఏడుస్తున్నారు. మనకి భారతదేశంలో అసలు వాళ్ళ బాధ తెలియదు, అందువల్ల ఇలా హాయిగా ఉన్నారు. ఎందుకంటే మన భారతీయ జీవిత విధానం తెలియకుండానే పుట్టిన దగ్గర నుంచి మీకు బుద్ధి ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది. అది ఇంకా మీకు అర్థమే అవటం లేదు అసలు బుద్ధి అంటే ఎలా ఉంటుందో. కానీ మీరు మామూలు బుద్ధి కాదు కదా చెప్తున్నాను నేను, చాలా ఎక్కువ బుద్ధి గురించి కదా చెప్తున్నాను. దానికి ఫార్ములా ఏంటి అంటే గాయత్రి. కానీ మీకు తెలీదు గాయత్రి అంటే చాలా మంది ఓం భూర్భవ శివ తత్సవచోరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోన ప్రచోదయ అంత కరెక్ట్ కాదు. అది అది కరెక్టే, అంత కరెక్ట్ కాదు. దానికంటే కరెక్ట్ అయింది. నిజమైనటువంటి గాయత్రి గయా ప్రాయతికి గాయత్రి అని సాంస్క్రిట్ లో అంటారు. దాని అర్థం ఏంటి అంటే గాయత్రి ఏం చేస్తుంది అంటే మీ ప్రాణాలను రక్షిస్తుంది. గయా త్రాయతి అంటే మీ ప్రాణాలను రక్షించేది. మన ప్రాణాలన్నీ రక్షించి ఉన్నాయా లేదా? నేను ప్రాణం ఉంది అంటే బతికున్నట్టే కదా. ప్రాణం ఉంటే ఏంటి? బతికున్నాడని కదా. చేత ఎవడైనా బతికున్నాడా లేదా ఎలా తెలుస్తుంది మనకి? దేన్ని తెలుస్తుంది మనకి? శ్వాస. మీకందరికీ శ్వాస ఉంది కదా. ఎవరికైనా డౌట్ ఉందిరా? ఎవరికో డౌట్ అనిపిస్తుంది. నేను తెలుగు స్పష్టంగానే చెప్పేనా, మన అందరికీ ఏముంది? శ్వాస ఉంది. ఆ శ్వాస రక్షణ మీ దగ్గర ఉన్నంత వరకు మీరు బతుకుంటారు. శ్వాస ఆగిపోతే అది గయా త్రాయతి అంటే గాయత్రి. అది అంతే, గాయత్రి మీకు ఆల్రెడీ ఉంది, మీకు ఉపయోగించుకోవటం రాదు. ఇంకా గాయత్రి మంత్రం అంటే కరెక్ట్ ఏంటి? శ్వాస. గయాన్ త్రాయతి అంటే శ్వాసం, మీకు అందరికీ శ్వాసం ఉంది. కానీ అసలు ఇవాళ నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, సరే ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారే వేరే నేను శ్వాస వాడుతున్నాను ఎందుకుంది, ఎందుకురా మనకి శ్వాస లోపలికి వెళ్తోంది బయటకు వస్తుంది, హార్ట్ అటాక్, నడుస్తా నడుస్తా ఎవడో వెళ్తున్నాడు ఎందుకు పడిపోతాడు, శ్వాస ఆగిపోతుంది, లేదా శ్వాస ఆగిపోవటం వల్ల హార్ట్ ఆగిపోతుంది. శ్వాస ఉంది కదా మన దగ్గర, కానీ శ్వాసను ఉపయోగించుకోవటం మనకి రాదు. మొత్తం ప్రపంచంలో అనేక మంది డాక్టర్స్ ని కలిశాను నేను, డాక్టర్స్ ని మాకు కూడా తెలియదు, చచ్చిపోయిన వాడిని బతికించటం అనేది మాకు చేత కాదు. హార్ట్ మార్చేయగలను, కిడ్నీ వచ్చేయగలను, కళ్ళు కావాలంటే ఇంకోటి పెట్టగలను, ఏదైనా చేయగలం వాళ్ళు డాక్టర్లు, కానీ ప్రాణం పోతే ఏమీ చేయలేదు. కానీ మన భారతీయ సంస్కృతి వాళ్ళకి దీన్ని పట్టుకోగలదు, అది మీరు నేర్చుకోవాలి. దయా అది ఉంటే ఇంకా మీకు సావు ఉండదు, ఇంకా సావు ఉండదు గ్యారంటీ. అది సైంటిస్టులతో మేము మాట్లాడుతున్నప్పుడు నోబెల్ ప్రైజ్ అక్కడికే వెళ్తుందమ్మా, ఎవరో ఒకళ్ళ పిల్లల నుంచి బయటకు వస్తారు, వాళ్ళు చెప్తారు ఈ శ్వాస అంటే ఏమిటి అని, గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు అది తప్ప ఇంకేం లేదు. డాక్టర్లకి బాడీలో అన్నీ తెలుసు, ఒక్కటే తెలియదు వాళ్ళకి, శ్వాస ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్తుందో తెలియదు. అది తప్ప అందరికీ తెలుసు డాక్టర్లకి. మరి మీరు నేర్చుకోవచ్చు, దాన్ని మీరు పట్టుకోవచ్చు. అది భారతీయ సంస్కృతిలో ఉండేది, అది దానికి ఒక ఫార్ములా ఉంటుంది. యాటమ్ బాంబ్ ఎవరు చేయొచ్చు, కానీ ఫార్ములా తెలిస్తే అంతేత. మనలో ఈ శ్వాస లోపలికి వెళ్తోంది బయటకు వస్తుంది అని మనకి తెలుసు. ఇది తెలుసుకోవటానికి ఒక ఫార్ములా తెలిస్తే మీరు చావరు, అది గాయత్రి మంత్రం. ఇంకేత మీరు ఏదో గాయత్రి మంత్రం అనుకుంటున్నారు, అది గాయత్రి మంత్రం ఏం కాదయ్యా, అది ఫార్ములా. ఇదివరకు అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు ఎవరికి కూడా గాయత్రి మంత్రం. అసలు మీరు ఇప్పుడు ఏదో అందరూ వినిస్తున్నారు కనుక ఈ విషయం ఇంతవరకు మీకు వస్తోంది. అంత ఈజీగా గాయత్రి మంత్రం ఇచ్చేవాళ్ళు కాదు, అది ఇంకేంటి ఏం లాభం, అవడైనా వింటే కదా. కానీ ఇప్పుడు చెప్తున్నారు ఇందుకు, భారతదేశంలోంచే మీ పిల్లల్లోంచే ముఖ్యంగా ఇక్కడి నుంచి ఏంటంటే, ఇది మొట్టమొదటిసారి నేను చెప్పాను, నేను మీకు చప్పట్లో హాయిగా కొట్టుకోవచ్చు, ఇది ఎప్పుడు చెప్పలేదు. కానీ మీకు ఆ దమ్ము ఉంటే చాలు. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా, చప్పట్లు ఎందుకు కొడతాము, శ్వాసకి చప్పట్లకి ఇది ఏంటో తెలుసా అసలు. శ్వాసకి చప్పట్లకి తెలియదు ఎవరికి, తెలిస్తే మీకు శ్వాస అర్థం అయిపోతుంది కూడా ఫార్ములా. దమ్ము ఉంటే అర్థం చేసుకోండి పిల్లల్లారా, కర్మేంద్రియము జ్ఞానేంద్రియము రెండు ఇంద్రియాలు ఉన్నాయని తెలుసు కదా. జ్ఞానేంద్రియం మనకి జ్ఞానం ఇస్తుంది, కర్మేంద్రియం ఏం చేస్తుంది, పనులు చేస్తాం. ఇది తెలుసు కదా అందరికీ. అంత కర్మేంద్రియము జ్ఞానేంద్రియము అనిపించుకోకపోతే జ్ఞానము తెలుసుకునేది కర్మములు చేసేటటువంటిది. వాయువు మన శ్వాసలోకి వెళ్తుంది కదా, లోపలికి వెళ్తుంది జ్ఞానం. శ్వాస లోపల ఉంది కనుక జ్ఞానం ఉంది మనకి కదా. కానీ శ్వాస యొక్క యాక్షన్ చేసే కర్మం తెలియాలి అంటే ఏంటో తెలుసా, చేతులు. ఇది వాయువు యొక్క కర్మేంద్రియాలు. అంతే కర్మేంద్రియాలు కనుక మీరు కరెక్ట్ గా చేయగలిగితే ఏం కలుగుతోంది, వాయువు ఎలా తెలుస్తుందో అర్థమవుతుంది. తెలుసుకోగలిగితే చాలా సింపుల్ అమ్మా, ఒక పైకి రాయి పడింది కింద పడింది అందరికీ తెలుసు. యాపిల్ కూడా చెట్లంతా కింద పడింది అందరికీ తెలుసు. కానీ న్యూటన్ దాన్ని చూశాడంటే మీకు తెలుసు సైన్స్ లో చిన్న విషయం, పైనుంచి ఒక ఫలం కింద పడింది అందరూ చూశారు. న్యూటన్ చూశాడు, దాన్ని చూసి ఫార్ములా ఇచ్చాడు. అందుకని మీకు చెప్తున్నామ్మా ఇందుకు చప్పట్లు కొట్టమనేది అంటే, సాధారణంగా మా క్లాసెస్ లో. కానీ ఇప్పుడు శ్వాస గురించి చెప్పాలి కదా, చప్పట్లు అందుకు చేస్తామమ్మా. ఏదైనా మీకు నచ్చితే చాలా గొప్పగా జరిగింది అంటే, మీకు తెలియకుండానే లోపల నుంచి ఆ ప్రాణం కష్టపడవచ్చు. ఇప్పుడేమో మీరు చెప్తే కొడతారు, అది వేరే విషయం. చెప్తే చాలా రహస్యాలు చెప్పేశానమ్మా నేను మీకు, మీరు పట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినమని చెప్పింది అందుకంటే చాలా విషయాలు చెప్పేశాను నేను. కోటి ఋషుల గురించి చెప్పాను నేను, ధ్రువుడంటే ఏంటో చెప్పాను. ఎవడు ధ్రువుడంటే మీ లక్ష్యము. ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకోండి ఎవడైనా, ఓ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎక్కడికి తిరుగుతున్నా వాడి పని దేని చుట్టూ తిరుగుతూ ఉంటాడు? వాడు పని మీకు చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఎప్పుడూ డాక్టరే, ఇంట్లో పడుకున్నా డాక్టరే, సినిమాకి వెళ్ళినా డాక్టరే, ఆపరేషన్ చేస్తున్నా డాక్టరే, వాడి ధ్రువం డాక్టర్. మరి మీ ప్రాణమే మీ లక్ష్యం చుట్టూ తిరగాలి. ఏం చూడాలి? మీ శ్వాస. కానీ శ్వాస వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ దాని వెనకాతలో ఒక సైన్స్ ఉంది, అది గాయత్రి మంత్రం. ఇంకా గాయత్రి మంత్రం వస్తే అంటే అంతే. ఈజీగల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే ఐటమ్ బాంబ్ వస్తుందా? ఈజీగల్ టు ఎంసీ స్క్వేర్డ్ తెలియాలి, దాని తర్వాత దాన్ని చదవలసినటువంటి విషయాలు ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ఓం భూర్భువస్వ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఫార్ములా ఉపయోగించండి. దాన్ని ఉత్తినే ఓం భూర్భువస్వ ఈజీగల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజీగల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే ఐటమ్ బాంబ్ పడుతుందిరా? అందుకు దాని గురించి చెప్తున్నాను. ఓం భూర్భువస్వ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మీరేం గాభరా పడకండమ్మా, గంటలు చెప్పే అలవాటు నాకు లేదు, కానీ నేను చెప్పింది మీరు జాగ్రత్తగా అర్థమవుతే ఖచ్చితంగా మీ జీవితాలు మా ఎంత ఎత్తుకు వెళ్ళిపోతాయో మీకు తెలియదు. ఇంకా చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపు ఏం చెప్పాను నేను, కానీ చెప్పింది మీరు విని మళ్ళా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటే రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కులు, నోరు. సైన్స్ ఎలా ఉంటుందో చూడండి. గాయత్రి మంత్రం ఎలా వాడాలో మీరు పట్టుకోండి. రెండు చెవులు ఉన్నాయి కదా, అందరికీ చెవులు ఉన్నాయి కదా, కానీ టెలిఫోన్ ఎవడు పట్టుకున్నాడు? చెవులు చూసినటువంటి వాడే. టెలిఫోన్ ఎలా నేర్చుకున్నాడు వాడు? ఆ ఇన్స్ట్రుమెంట్ మీకు తెలుసు కదా, మీ చెవులు చూసి నేర్చుకున్నాడు వాడు. కెమెరా తయారు చేశాడు ఒక సైంటిస్ట్ కళ్ళు చూసి. అంతేత సైంటిస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతుందో నేను చెప్తుంది? బయట నుంచి ఏం రావటం లే, నీలోంచే వస్తుంది. అది పట్టుకున్నవాడు సైంటిస్ట్ అవుతున్నాడు. టెలిఫోన్ చూడుతూ వస్తుంది, కెమెరా, ఇంకా కెమెరా నుంచి మిగతాది మిగతాది మిగతాది, ఇదంతా దేంతో వచ్చే? నోళ్ళతో. నోటితో ఏమొస్తుందిరా? మాటలు ఇస్తున్నా కదా, మరి అదంతా దేని మీద రికార్డ్ చేస్తారు మీరు? టేప్ రికార్డర్ కానీ. ఇంకా మీ నోరు మాటలు దేని నుంచి వస్తున్నాయి? ఓ సైంటిస్ట్ పట్టుకున్నారు, దాన్ని ఎలా పట్టుకోవాలి కదా. నేను మిమ్మల్ని నుంచి ఏమడుగుతున్నాను? ఫార్ములా ఉంది అక్కడ గాయత్రి మంత్రం, మీకు దమ్ము ఉంటే చచ్చిపోయేవాడిని బతికించండి, దాన్నే సంజీవని అంటారు. మీరు చేయొచ్చు. అది ఎక్కడొస్తుంది? మీ శ్వాసం నోటి మాటలు మాట్లాడే ముందు లోపల గాలి వెళ్ళాలి. గాలి లోపల వదిలేసి బయటికి రాకుండా ఒక మాట మాట్లాడటానికి ట్రై చేయండి చూద్దాం. గాలి వదిలేయండి, ఎక్స్పెరిమెంట్ చేయమంటున్నా. గాలి వదిలేయండి, మీరు గాలి లోపలికి రానివ్వకండి. ఓ మాట చెప్పండి చూస్తాను. చెప్పలేదు. మీ నోట్లోంచి మాట రావాలి అంటే ముందు గాలి లోపలికి వెళ్ళాలి. అది కనుక ఓం భూర్భువస్వతృతురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే వాయువు బయటకు వస్తే మీకు సంజీవని వస్తుంది. ఈ రహస్యం నేను ఎప్పుడు చెప్పలేదు. మరి మీకు ఏమని చెప్పాను కదా, సైంటిస్ట్ అవ్వమని. మరి మీరు నా దగ్గర ఇలా కూర్చొని నా మాటలు వింటూ ఉంటే సైంటిస్ట్ ఎక్కువ అవుతారా? సైంటిస్ట్ అవ్వాలంటే ముందు నుంచి బయటకు వెళ్ళాలి కదా, కదా, కరెక్టేనా? మరి ఇంకా నేను లెక్చర్ ఇస్తూ కూర్చుంటే మీరు సైంటిస్ట్ ఎలా అవుతారా? అంతేత నేనేం చేయాలి ఇప్పుడు? జై గురు.